ఓం శాంతి. మురళి డేట్ 28/5/2017. అవ్యక్త బాప్తాదారి వైస్ కోర్స్ 3482. మురళి టైటిల్ మొట్టమొదటి త్యాగం దేహ బాణం యొక్క త్యాగం. బాప్దాదా తన త్యాగమూర్తులైన పిల్లల్ని చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరూ త్యాగ స్వరూపులు. కానీ బాబా పిల్లలుగా అయినాక కూడా అనేక రకమైన భాగ్యం యొక్క వారసత్వం లభించిన సంభాళించుకోవటము మరియు పెంచుకోవటం ఆధారంపై నెంబర్ తయారవుతుంది అని భాగ్యం గురించి వినిపించాం కదా. అలా త్యాగమూర్తులుగా అయితే అందరూ అయ్యారు. వీరిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. త్యాగం చేశారు మరియు బ్రాహ్మణులుగా అయ్యారు. కానీ త్యాగం యొక్క నిర్వచనం చాలా గూహ్యమైనదే. తనువు, మనస్సు, ధనం, సంబంధాలు అన్నింటినీ త్యాగం చేశాము అని అనటమైతే అందరంటారు. కాని తనువు యొక్క త్యాగము అనగా దేహ బాణం యొక్క త్యాగం. మరి దేహ బాణపు త్యాగులుగా అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? ఏ వస్తువునైనా లేక ఏ విషయాన్నైనా వదిలేయటం, నాది అన్న భావం నుండి దూరమైపోవటం, దానిపై తమ అధికారం సమాప్తమవ్వటం, ఎవరి కొరకైతే త్యాగం చేశారో ఆ వస్తువు వారిదైపోయింది, ఏ విషయాన్నైతే త్యాగం చేశారో దానిని గురించి మరలా ఆలోచించను కూడా ఆలోచించలేరు. ఎందుకంటే త్యాగం చేసేసిన విషయం, సంకల్పం ద్వారా ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని మరలా తిరిగి తీసుకోలేరు. ఏ విధంగా హద్దు సన్యాసులు తమ ఇంటిని, సంబంధాలను త్యాగం చేసి వెళతారు. కానీ మరలా ఒకవేళ తిరిగి వచ్చేసినట్లయితే వారిని ఏమంటారు? నియమ ప్రమాణంగా తిరిగి రాకూడదు. అలా బ్రాహ్మణులైన మీరు అనంతమైన సన్యాసులు, అనంతమైన త్యాగీలు. త్యాగమూర్తులైన మీరు ఈ పాత ఇంటిని అనగా పాత శరీరాన్ని, పాత దేహం యొక్క బాణమును త్యాగం చేశారు. మరలా ఎప్పుడూ ఈ పాత ఇంటిపై ఆకర్షితులవ్వము అని బుద్ధి ద్వారా సంకల్పం చేశారు. సంకల్పంలో కూడా మళ్లీ తిరిగి రారు. మొట్టమొదటగా ఈ త్యాగం చేశారు కనుకనే దేహ సహితంగా దేహ సంబంధాల త్యాగము అని అంటారు. దేహ బాణం యొక్క త్యాగం. మరి త్యాగం చేసిన పాత ఇంటికి మళ్లీ తిరిగి రారు కదా. ఏమని ప్రమాణం చేశారు? తనువు కూడా మీదే అని అన్నారా లేక కేవలం మనసే మీది అని అన్నారా? మొదటి మాటగా తనువు అన్నది వస్తుంది. తనువు, మనస్సు, ధనము అన్నట్లుగా దేహము మరియు దేహ సంబంధాలు అని అంటారు. మొదటి త్యాగం ఏదయ్యింది? ఈ పాత దేహ బాణం నుండి విస్మృతి అనగా దూరమైపోవటం. త్యాగమునకు ఇది మొదటి అడుగు. ఇంట్లో ఏ విధంగా ఇంటి సామాన్లుంటాయో అలా ఈ దేహరూపి ఇంటిలో ఉన్న భిన్న భిన్న కర్మేంద్రియాలే సామాన్లు. మరి ఇంటిని త్యాగం చెయ్యటము అనగా అన్నింటినీ త్యాగం చెయ్యటం. ఇంటిని వదిలారు కానీ ఏదైనా ఒక వస్తువుపై మమత ఉండిపోయినట్లయితే దానిని త్యాగము అని అంటారా? ఇలా ఏ కర్మేంద్రియమైనా ఒకవేళ తన వైపు ఆకర్షితం చేసినట్లయితే మరి దానిని సంపూర్ణ త్యాగమని అంటారా? ఈ విధంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మిగిలిన అన్నింటినీ వదిలేశాను. కాకపోతే ఏదో ఒక కర్మేంద్రియమే విచలితమవుతుంది, అది కూడా సమయం వచ్చినప్పుడు సరైపోతుందిలే అని ఇలా నిర్లక్ష్యంగా ఉండకండి. కానీ ఏదైనా ఒక కర్మేంద్రియమునకు చెందిన ఆకర్షణ ఉన్నా కూడా అది ఒక్క బాబాకు చెందిన వారిగా అవ్వనివ్వదు, ఏకరస స్థితిలో స్థితి అవ్వనివ్వదు, నెంబర్ వన్లోకి వెళ్లనివ్వదు. ఒకవేళ వజ్రాలు నగలు మెహల్స్ అన్నింటినీ వదిలినా కేవలం పగిలిపోయిన మట్టి పాత్రపైనైనా కూడా మోహం ఉండిపోయినట్లయితే ఏమవుతుంది? ఏ విధంగా వజ్రము తన వైపుకు ఆకర్షితం చేస్తుందో అలా పగిలిపోయిన మట్టి పాత్ర కూడా దానికంటే ఎక్కువగా తన వైపుకు పదే పదే ఆకర్షితం చేస్తుంది. అనుకోకపోయినా కూడా బుద్ధి పదే పదే అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలా ఒకవేళ ఏ కర్మేంద్రియం యొక్క ఆకర్షణ అయినా ఉండిపోయినట్లయితే శ్రేష్ఠ పదవిని పొందటం నుండి పదే పదే కిందకు తీసుకొచ్చేస్తుంది. కనుక పాత ఇల్లు మరియు పాత సామగ్రి అన్నింటినీ త్యాగం చెయ్యాలి. ఇదైతే కొంచెమే కదా అని అనుకోకండి, కానీ కొంచెమే చాలా ఎక్కువ పోగొట్టేదిగా అవుతుంది. సంపూర్ణ త్యాగం కావాలి. ఈ పాత దేహాన్ని బాప్దాదా ద్వారా లభించిన తాకట్టు వస్తువుగా భావించండి, సేవ కోసం కార్యంలో వినియోగించాలి. ఇది నా దేహం కాదు, కానీ సేవ కోసం లభించిన తాకట్టు వస్తు. అతిథిగా అయ్యి దేహంలో ఉంటూ ఉన్నారు బాప్దాదా, కొద్ది సమయం కోసం కార్యం కోసం ఈ తనువును ఇచ్చారు, మరి మీరు ఎవరయ్యారు? అతిథి. నాది అనేదాని త్యాగం అతిథిగా భావించి మహాకార్యంలో దానిని వినియోగించండి. అతిథికి ఏం గుర్తుంటుంది? అసలైన తన ఇల్లు గుర్తుంటుందా, లేక అందులోనే ఇరుక్కుపోతారా? మరి మీ అందరి ఈ శరీర రూపి ఇల్లు కూడా ఫరిస్తా స్వరూపం, మరలా దేవతా స్వరూపం, దానిని గుర్తు చేయండి. ఈ పాత శరీరంలో ఎలా నివాసం ఉండాలంటే బాప్దాదా పాత శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు, కానీ ఆ శరీరంలో ఇరుక్కుపోరు. అలా ఉండాలి. కర్మల కొరకు ఆధారం తీసుకున్నారు, మరలా మీ ఫరిస్తా స్వరూపంలో స్థితులైపోండి, మీ నిరాకారి స్వరూపంలో స్థితులైపోండి. అతితత్వమునకు పైన ఉన్నత స్థితి నుండి కిందకు సాకార కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేసేందుకు రండి. వీరిని అతిథి అని అంటారు, అనగా మహానులు. ఇలా ఉంటారా? త్యాగం యొక్క మొదటి అడుగును పూర్తి చేశారా? వర్తమాన సమయంలో ఎవరూ తమను తక్కువగా భావించరు అని బాప్దాదా ఇటువంటి తమాషా అయిన విషయాన్ని వింటారు. ఇద్దరిలో ఒకరు చిన్నవారిగా ఒకరు పెద్దవారిగా అయినట్లయితే ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు తక్కువగా భావిస్తారా అని ఒకవేళ ఎవరికైనా చెప్పినట్లయితే ఎందుకు ఏమిటి అనే శాస్త్రాలను తీసుకుని తలక్రిందులుగా శక్తి స్వరూపాన్ని చూపిస్తారు. ఈ అలంకారం కూడా తక్కువైనదేం కాదు. సర్వశక్తుల అలంకారములు ఏ విధంగా ఉన్నాయో అలా మాయా లేక రావణుడి భుజాలు కూడా తక్కువైన వారేమీ కాదు. శక్తులను భుజదారులుగా చూపించారు. అష్టభుజాలు 16 భుజాలు కలవారిగా కూడా చూపిస్తారు. కానీ రావణుడి తలను ఎక్కువగా చూపిస్తారు. ఎందుకని? ఎందుకంటే మాయాశక్తి అయిన రావణుడు మొదటగా బుద్ధినే అలజడిలోకి తీసుకువస్తాడు. ఏ మాయ అయినా వచ్చిన సమయంలో క్షణంలో దానికి ఎన్ని రూపాలు వచ్చేస్తాయి? ఏమిటి, ఎందుకు, ఇలా అలా లాంటి ఎన్ని ప్రశ్నలు బుర్రలోకి వస్తాయి. ఒకదాన్ని కత్తిరిస్తే ఇంకొకటి వస్తుంది. ఒకే సమయంలో 10 విషయాలు బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తాయి. మరి ఒక్క విషయానికి 10 తలలు వచ్చేసాయి కదా. ఈ విషయాలలో అయితే అనుభవీలు కదా. మరలా ఒక్కొక్క తల తన రూపాన్ని చూపిస్తుంది. ఇదే 10 తలలు కల శస్త్రధారిగా అవుతుంది. శక్తి అనగా సహయోగం. అభిమానం అనే తల కల శక్తి కాదు. కానీ సర్వభుజాధారి అనగా అన్ని పరిస్థితులలో సహయోగి. రావణుడి 10 తలలు కలిగిన ఆత్మలు ప్రతి చిన్న పరిస్థితులలో కూడా ఎప్పుడూ సహయోగిగా అవ్వరు. ఏమిటి, ఎందుకు, ఎలా అన్న తల ద్వారా తమ తప్పుడు అభిమానమును ప్రత్యక్షం చేస్తూ ఉంటారు. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చినట్లయితే మరల ఎలా అన్న తల పైకొస్తుంది. అనగా ఒక్క విషయాన్ని పరిష్కరిస్తే మరొక విషయాన్ని మొదలు పెడతారు. రెండో విషయాన్ని కూడా పరిష్కరిస్తే మూడవ తల మొలుస్తుంది. ఈ విషయమైతే కరెక్టే, కానీ ఇలా ఎందుకు, అదేమిటి అని పదే పదే అంటుంటారు. ఒక్క నిమిషానికి 10 తలలను తగిలించుకునే శక్తి అని ఇటువంటి వారినే అంటారు. సహయోగిలుగా ఎప్పుడూ అవ్వరు. ఎప్పుడూ ప్రతి విషయంలో అపోజిషన్ చేస్తారు. కనుక అపోజిషన్ చేసే రావణ సాంప్రదాయాలుగా అయ్యారు కదా. బ్రాహ్మణులుగా అయినా కానీ ఆ సమయంలో అసూరి శక్తి యొక్క ప్రభావం ఉంటుంది. వశీభూతులైపోతారు. శక్తి స్వరూపులు ప్రతి పరిస్థితిలో ప్రతి కార్యంలో సదా సహయోగులుగా ఉంటారు. సహయోగానికి గుర్తు భుజాలు. కనుక ఎప్పుడైనా ఏదైనా సంఘటిత కార్యం ఉన్నప్పుడు ఏమాటంటారు? మీ వేలుని ఇవ్వండి అని అంటారు. మరిది సహయోగాన్ని ఇవ్వటమైంది కదా. వేలు కూడా చేతిలోనే ఉంది కదా. కనుక భుజాలు సహయోగానికి గుర్తు. మరి శక్తుల భుజాలు మరియు రావణుడి తల అంటే ఏమిటో అర్థమైందా? కనుక మిమ్మల్ని మీరు సదా సహయోగమూర్తిగా అయ్యానా? త్యాగమూర్తిగా అయ్యేందుకు మొదటి అడుగును ఫాలో ఫాదర్గా సమానంగా వేశానా అని చూసుకోండి. బ్రహ్మా బాబాని చూశారు, వారి గురించి విన్నారు. సంకల్పంలో మాటలలో ఎల్లప్పుడూ ఏముంది? ఇది బాబా రథం. మరి మీ రథం ఎవరిది? కేవలం బ్రహ్మనే రథాన్నిచ్చారా, లేక మీరు కూడా రథాన్నిచ్చారా? బ్రహ్మ యొక్క ప్రవేశత పాత్ర వేరు, కానీ మీరందరూ కూడా ఈ తనువు మీదే అన్నారే కాని తనువు నాది అని అనలేదు. ఎలా నడిపిస్తే అలా నడుస్తాము, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాము అన్నది మీ అందరి ప్రమాణం కూడా కదా. లేక కళ్లను నేను నడిపిస్తాను, మిగిలిన వాటిని బాబా నడిపించాలి అనా? కొంచెం మన్మతంపై నడుస్తాం, కొంచెం శ్రీమతంపై నడుస్తాము, ఇటువంటి ప్రమాణం కాదు కదా. కనుక ఏ కర్మేంద్రియానికైనా వశం అవ్వటము ఇది శ్రీమతమా లేక మన్మతమా? మరి త్యాగం యొక్క నిర్వచనము ఎంతటి గుహ్యమైనదో అర్థమైందా? కనుకనే నెంబర్ 1 తయారయ్యింది. ఇప్పుడైతే కేవలం దేహ త్యాగమునకు చెందిన విషయాన్ని వినిపించాను, ముందు ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే త్యాగం యొక్క మెట్లు కూడా చాలా ఉన్నాయి. మొదటి మెట్టు గురించి మాట్లాడుకుంటున్నాము. త్యాగం చెయ్యటము కష్టం అనిపించటం లేదు కదా, అన్నింటినీ వదలవలసి ఉంటుంది. ఒకవేళ పాత దానికి బదులుగా కొత్తది లభిస్తే అప్పుడు కష్టం అనిపిస్తుందా? ఇప్పటికిప్పుడే లభిస్తుంది. భవిష్యత్తులో లభించటం అనేది పెద్ద విషయమేమీ కాదు. కాని ఇప్పటికిప్పుడే పాత బాణమును వదలండి, ఫరిస్తా స్వరూపాన్ని తీసుకోండి. ఎప్పుడైతే పాత ప్రపంచమునకు చెందిన దేహ బాణమును వదులుతారో అప్పుడు ఎలా అవుతారు? డబల్ లైట్. ఇప్పుడే అవుతారు. కాని ఒకవేళ ఇక్కడి వారిగాను కాక అక్కడి వారుగాను కాకపోతే కష్టం అనిపిస్తుంది. పూర్తిగా వదలను వదలకపోతే, పూర్తిగా తీసుకోను తీసుకోకపోతే సగం మరణించిన వారిగా అయిపోతారు. కనుక పదే పదే దీర్ఘ శ్వాసను తీసుకుంటుంటారు. ఏదైనా విషయం కష్టం అనిపిస్తే దీర్ఘ శ్వాసం తీసుకుంటారు. మరణించటంలో అయితే మజా ఉంది, కానీ అది పూర్తిగా మరణించినట్లయితేనే. తీసుకునేటప్పుడైతే పూర్తిగా తీసుకుంటాము అని అంటారు, కానీ వదిలేటప్పుడు మాత్రం మట్టి పాత్రను కూడా వదలరు. కనుకనే కష్టమైపోతుంది. మామూలుగా ఎవరైనా మట్టి పాత్రను ఉంచుకున్నట్లయితే బాబ్ దాదా ఉంచుకొనిస్తారు. బాబాకేముంది, ఉంచుకోండి అని అంటారు. కానీ స్వయమే వ్యాకులతలోకి వచ్చేస్తారు. కనుకనే వదలండి అని బాబ్దాదా అంటారు. ఒకవేళ ఏదైనా పాత వస్తువు ఉంచుకున్నట్లయితే ఏ రిజల్ట్ ఉంటుంది? పదే పదే బుద్ధి కూడా వాటిపైకే భ్రమిస్తూ ఉంటుంది. ఫరిస్తాగా అవ్వలేరు. కనుక బాబ్దాదా అయితే ఇంకా వేలాది మట్టి పాత్రలను ఇవ్వగలరు. ఎన్నింటినైనా సమకూర్చుకోండి. కాని ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడ ఏం పెరుగుతాయి? దోమలు. దోమలు ఎవరిని కొడతాయి? కనుక పాతవి వదలండి అని బాబ్దాదా పిల్లల కళ్యాణం కోసమే చెప్తారు. సగం చనిపోయిన వారిగా అవ్వకండి. మరణించేది ఉంటే పూర్తిగా మరణించండి, లేదంటే పూర్తిగా జీవించి ఉండండి. ఇందులో కష్టమేమీ లేదు. కానీ కష్టంగా చేసుకుంటారు. అప్పుడప్పుడు కష్టమైపోతుంది. రావణుడి తల వచ్చినప్పుడు కష్టం అనిపిస్తుంది. భుజధారి శక్తిగా అయినప్పుడు సహజమైపోతుంది. కేవలం ఒక్క అడుగు సహయోగాన్నివ్వటం మరియు కోటాను కోట్ల అడుగుల సహయోగం లభించటంగా అయిపోతుంది. కాని మొదటైతే ఒక్క అడుగు ఇవ్వవలసి వస్తుంది. కాని ఇలా ఇచ్చేందుకు గాబరా పడిపోతారు, లభించటాన్ని మర్చిపోతారు. ఇవ్వటం గుర్తొస్తుంది కనుక కష్టం అనుభవం అవుతుంది. అచ్చు, ఇలా సదా సహయోగ మూర్తులు సదా త్యాగం ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేసేవారు, అడుగడుగులో ఫాలో ఫాదర్ చేసేవారు, సదాకాలమునకు అతిథిగా భావించేవారు, అనగా మహానాత్మగా భావించేవారు అయిన ఇటువంటి అనంతమైన సన్యాసమును చేసే శ్రేష్ఠ ఆత్మలకు బాగ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాగ్దాదా మిలన. మొదటి గ్రూపు పరిస్థితి రూపి పర్వతమును స్వస్థితితో దాటేయండి. స్వయమును సదా సమర్థ ఆత్మగా భావిస్తారా? సమర్థ ఆత్మ అనగా సదా మాయను ఛాలెంజ్ చేసి విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారు, సదా సమర్థ బాబా సాంగత్యంలో ఉండేవారు. బాబా ఏ విధంగా సర్వశక్తివంతులు, అలా మేం కూడా మాస్టర్ సర్వశక్తివంతులం. సర్వశక్తులు, శస్త్రాలు, అలంకారాలు, ఇలా అలంకారధారి ఆత్మగా భావిస్తారా? ఎవరైతే సదా సమర్థులో, వారు ఎప్పుడూ పరిస్థితులలో కింద మీద అవ్వరు, పరిస్థితులను దాటివేయగలరు. విమానంలో ఎగిరేటప్పుడు ఎన్ని పర్వతాలు, ఎన్ని సముద్రాలను దాటుతారు? ఎందుకంటే పైన ఎగురుతారు కనుక ఉన్నతమైన స్థితిలో క్షణంలో దాటివేస్తారు. పర్వతాన్ని లేక సముద్రాన్ని కూడా జంపు చేశాము అన్నట్లుగా అనిపిస్తుంది. కష్టం యొక్క అనుభవం అవ్వదు. రెండవ గ్రూపు, అధికార దర్పమును త్యాగం చేసి ఆత్మిక నశ యొక్క శక్తిని ధారణ చేసే సత్యమైన సేవాదారులుగా అవ్వండి. కుమారులందరూ ఎల్లప్పుడూ ఆత్మికతలో ఉంటారా? అధికార దర్పంలోకైతే రారు కదా. యువతకు త్వరగా అధికార దర్పం వచ్చేస్తుంది. మాకన్నీ తెలుసు, మేము అన్నింటినీ చెయ్యగలము అని అనుకుంటారు. యువతకు ఉత్సాహం ఉంటుంది, కానీ ఆత్మిక యువత అనగా సదా ఆత్మిక నశ యొక్క శక్తిలో ఉండేవారు. సదా నమ్రచిత్తులు, ఎందుకంటే ఎంత నమ్రచిత్తులుగా అవుతారో అంతగా నిర్మాణం చేస్తారు. ఎక్కడ నిర్మాణం ఉంటుందో అక్కడ అధికార దర్పం ఉండదు, ఆత్మికత ఉంటుంది. బాబా ఎంత నమ్రచిత్తులై వస్తారు, అలా ఫాలో ఫాదర్. ఒకవేళ సేవలో ఏ కొంచెమైనా దర్పం వచ్చినట్లయితే ఆ సేవ సమాప్తమైపోతుంది. వరదాన, బాబా సమీపత యొక్క అనుభవం ద్వారా స్వప్నంలో కూడా విజయీలుగా అయ్యే సమాన సహచర భవ, భక్తి మార్గంలో సమీపంగా ఉండటానికి సత్సంగ మహత్వాన్ని వివరిస్తారు. సమానంగా ఉన్నవారే సాంగత్యంలో అంటే సమీపంగా ఉండగలరు. ఎవరైతే సంకల్పంలో కూడా సదా కలిసి ఉంటారో వారు ఎంతగా విజయీలుగా అవుతారంటే సంకల్పంలోనే కాక స్వప్న మాత్రంలో కూడా మాయ యుద్ధం చెయ్యలేదు. సదా మాయా జీత్ అంటే సదా బాబా సమీప సాంగత్యంలో ఉండేవారు. బాబా సాంగత్యం నుండి వేరు చేసే శక్తి ఎవరికీ ఉండదు. శ్లోకం, సదా నిర్విఘ్నంగా ఉండటము మరియు సర్వులను నిర్విఘ్నంగా చేయటము ఇదే యథార్థమైన సేవ. ఓం శాంతి.